At Emory University, we are guided by a shared purpose and a spirit of collaboration. Students here push each other to think creatively and work together because we believe different perspectives lead to new ideas. We know that Emory's mission to create, preserve, teach, and apply knowledge in the service of humanity takes all of us. We do together better. Learn more at emory.edu.
My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం మే 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైన్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పించు ప్రియమైన మీతో కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే భార్గవి. ఎండలో ఎండలో అని మొత్తుకుంటున్నాం కదండి, మార్చి మొదటి వారంలోనే మొదలైపోయాయి ఎండలు అని చెప్పేసి మొత్తుకున్నాం కదా. ఇవాళేమో వాన మీద వాన, మధ్యాహ్నం వరకు బాగానే ఉంది ఎండ, అంటే చాలా బాగా విస్తృతంగా విజృంభించాడు సూర్యుడు. తర్వాత నుంచి మెల్లిగా చినుకులు పడ్డం స్టార్ట్ అయింది. కాసేపు పడ్డాక మళ్ళీ ఘోరమైన గాలి అనమాట, హోర్మని చల్లగా అనిపించింది. ఏసీ కూడా ఎందుకు పనికిరాదు ఆ గాలి ముందు, అంత బాగా అనిపించింది. తర్వాత మళ్ళీ జల్లు మొదలు, తర్వాత అది కాస్త వర్షంగా మారింది. మొన్నేమో నిజామాబాద్లో ఎండలు, అదే రాజమండ్రిలో ఏమో వాన జల్లులు. ఒకే రోజు ఒక దగ్గర వేడిగాలులు, ఇంకో దగ్గర వడగళ్ల వర్షాలు. ఎందుకు ఇలా, అసలు ఏంటా కారణం? అసలు వేసవిలో ఎండలు ఎందుకు పెరుగుతాయో, రోజు రోజుకి ఉష్ణోగ్రతల్లో తేడాలు ఎందుకో అసలు తెలుసా మీకు? వేసవి కాలం వస్తుంది అనగానే మనకు సెలవులు ఇచ్చేస్తారు, ఎందుకంటే ఎండలు ఎక్కువ అని. మనకి అంటే స్కూల్ పిల్లలకి ఎక్కువగా. మరి ఎప్పుడైనా సరే మీకు సందేహం వచ్చిందా ఈ కాలంలోనే వేడి ఎక్కువ ఎందుకు అని? ఏముంది, భూమి సూర్యుడికి దగ్గరగా రావడం వల్ల వేసవి దూరంగా ఉంటే శీతాకాలం అని అనుకుంటారా? మరేమో అసలు కారణం ఏంటంటే భూమి తన చుట్టూ తాను తిరిగే అక్షం కొంచెం వంగడం వల్లే అన్నమాట. అంటే భూమి సూర్యుడికి వేసి కొంచెం వంగుతుంది అన్నమాట. ఇప్పుడు వంగిన వైపు మన దేశం ఉంది కాబట్టి మనకు ఎండలు. తర్వాత ఒక్కో దగ్గర అని చెప్పుకున్నాం కదా ఇందాక. ఎప్పుడైనా గమనించారా మీ అమ్మమ్మ వాళ్ళ పల్లెటూరుకు వెళ్ళినప్పుడు అక్కడ చల్లగా ఉంటుంది, అదే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో అయితే ఎక్కువ వేడిగా అనిపిస్తుంది. అంటే ప్రాంతాలని బట్టి ఎండ వేడి వేరువేరుగా ఉంటుంది. ఎందుకంటే నగరాల్లో పట్టణాల్లో భవనాలు ఉపయోగించే యంత్రాలు బోలెడంత వేడిని సృష్టిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీల కారణంగా ఎండ వేడి 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుందట. మొక్కలు చెట్లు నిల్వ చేయగల వేడి కన్నా భవనాలు, ఎత్తైన నిర్మాణాలు ఎక్కువగా వేడిని నిల్వ చేయగలవు. అందుకే మొక్కలు తక్కువగా భవనాలు ఎక్కువగా ఉంటే వేడి ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇంకా కొన్ని ప్రాంతాల్లో చెట్లు ఎక్కువగా ఉన్నా స్థానిక పరిస్థితులు, భవనాలు, జీవన విధానం వంటి కారణాల వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. తర్వాత మన ఊళ్ళో ఉష్ణోగ్రత నిన్న 42 డిగ్రీల సెల్సియస్ ఉంటే ఈ రోజు అది 41 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది. ఇలా ఒక్కో రోజు ఒక్కోలా. ఎందుకో తెలియాలి అంటే ముందు మనం వాతావరణం అంటే వెదర్, శీతోష్ణ స్థితి అంటే క్లైమేట్ల గురించి తెలుసుకోవాలి. వాతావరణం అనేది స్థానికంగా క్షణక్షణం మారుతూ ఉంటుంది. అదే శీతోష్ణ స్థితి అలా కాదు, మొత్తం భూగోళానికి సంబంధించినది. భూమిపై అన్ని చోట్ల ఉండే వాతావరణ పరిస్థితుల ఫలితమే ఇది. వాతావరణంలోని క్షణక్షణ మార్పుల వల్ల ఒక్కో రోజు ఉష్ణోగ్రతల్లో తేడా వస్తుంది అన్నమాట. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి అన్న విషయం మనం వింటూనే ఉన్నాం. వేసవిలో అసలు ఈ వర్షాలు కురవడం ఏంటి అంటే ఎండ ఎక్కువగా ఉండటం వల్ల భూమి వేడెక్కుతుంది, దానికి దగ్గరగా ఉన్న గాలి మిగిలిన గాలి కన్నా ఎక్కువగా వేడెక్కుతుంది. ఇలా గాలి వేడిగా తయారు కావడంతో అది తేలికై వాతావరణంలోకి పైకి వెళ్తుంది. ఇలా భూమి దగ్గరలోని గాలి వాతావరణంలో పైకి వెళ్ళిపోవడంతో భూమిపై అల్పపీడనం ఏర్పడుతుంది, అంటే ప్రెషర్, అట్మాస్ఫిరిక్ ప్రెషర్. అంటే గాలి తక్కువైపోతుంది అన్నమాట. పైకి వెళుతున్న గాలి వ్యాకోచం చెంది చల్లబడుతుంది. నీటి ఆవిరి, తేమతో కూడిన గాలి ఈ విధంగా చల్లబడటంతో ఒక దశలో అది ద్రవీభవన స్థాయిని చేరుకుంటుంది, అంటే లిక్విడ్ స్టేట్ గా అయిపోతుంది. అంటే గాలిలోని తేమ చల్లదనానికి నీటి బిందువులుగా ద్రవీకరణం చెందుతుంది. ఈ ప్రక్రియ జరుగుతూ ఉండటం వల్ల మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలు పెరుగుతూ ఓ దశలో వర్షంగా కురుస్తాయి. ఇలా వేసవిలో కురిసే వర్షాలని సంవహన వర్షాలు అంటారు. మొత్తం భూగోళానికి సంబంధించిన క్లైమేట్ అని చెప్పుకున్నా కదా, భూమిపై అన్ని చోట్ల కూడా ఉంటుందండి ఇది వాతావరణ పరిస్థితి. అదే వెదర్ మాత్రం అలా కాదు, ఆ పర్టికులర్ ప్లేస్ లో అంటే స్థానికంగా క్షణక్షణం మారుతూ ఉంటుంది. ఇదన్నమాట రెండింటికి డిఫరెన్స్. తర్వాత ఒక అమ్మాయి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు సినిమా రంగంలోకి వెళ్ళాలి అనేది ఆయన కల, కానీ అది నెరవేరకుండానే కన్ను మూశారు. ఆయన కూతురిగా తానైనా సినిమా రంగంలోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో అడుగులు వేసింది జెనిఫర్ అల్ఫోన్స్. చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ తనని తాను నిరూపించుకోవడానికి లఘు చిత్రాలు తీసింది, నంది అవార్డులు గెలుచుకుంది, కేన్స్ చిత్రోత్సవంలోనూ పలు పురస్కారాలు దక్కించుకుంది. దర్శకురాలిగా ప్రయత్నాలు చేస్తూనే తెలంగాణ ట్రాఫిక్ పోలీస్, షీ టీమ్స్, సాంస్కృతిక పర్యాటక మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేస్తూ యువతకు సందేశాలిచ్చే పలు లఘు చిత్రాలకు దర్శకత్వం వహిస్తుంది. అసలు ఆమె ఈ రంగంలోకి ఎలా వచ్చింది, ఎదిగిన తీరు ఏంటి అంటే, మన జీవితంలో ఏం కోల్పోతామో మనకు తెలియకపోవచ్చు, దాని విలువ మన జీవితమే కావచ్చు. సిగ్నల్స్ ని అతిక్రమించకండి, ట్రాఫిక్ విధుల్ని పాటించండి, మీకోసం కాకపోయినా మిమ్మల్ని ప్రేమించే వారి కోసమైనా వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించండి. లావణ్య త్రిపాఠి, ఆకాష్ కపూర్ తో చేసిన ఈ వేర్వేరు లఘు చిత్రాల్ని తెలంగాణ పోలీసు శాఖ 4 రోజుల క్రితమే విడుదల చేసింది. ఈ లఘు చిత్రాలు యువతను చేరుకోవడానికి సామాజిక మాధ్యమాలైన యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి చోట్ల పోస్ట్ చేశారు. థియేటర్స్ లోను సినిమాకు ముందు విరామం సమయంలోనూ కనిపిస్తాయి ఈ లఘు చిత్రాలు. ఇంతకు ముందు జయసుధతో షీ టీమ్స్ వారి కోసం మహిళా దినోత్సవం సందర్భంగా రాశి ఖన్నాతోనూ కొన్ని డాక్యుమెంటరీలు తీశారు. తెలంగాణలో భారీ ఎత్తున కుంభమేళా తరహాలో జరిగే నాగోబా జాతరకు సంబంధించి ఒక డాక్యుమెంటరీ కూడా తీసే అవకాశం వచ్చింది ఈ అమ్మాయికి, ఆ జెనిఫర్ ఆల్ఫోన్స్ కి. అయితే అలానే గోండుల సంప్రదాయ నృత్యం కనుమరుగవుతోంది. ఈ నృత్యంలో ఒక డాక్యుమెంటరీని తీశారు, దీన్ని అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించాలి అన్నది జెనిఫర్ కళ. ఇది చేస్తున్నా సరే దర్శకురాలిగా తనని తాను నిరూపించుకోవాలనే లక్ష్యంతోనే అడుగులు వేస్తోంది, ఎందుకంటే మరి తండ్రి కోసం. తన తండ్రి తనని ఎప్పుడు సినిమా రంగంలోకి వెళ్ళమని చెప్పలేదట, తను మాత్రం తన చిన్నతనంలోనే ఈ రంగంలోకి వెళ్ళాలి అని బాగా కలలు కనేవారు అని చాలా సార్లు చెప్పారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా రైల్వే ఉద్యోగిగా స్థిరపడ్డారు. జెన్నిఫర్ ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెంచారు. తనకి సినిమాలు చూపిస్తూ ఇలా తీస్తే బాగుంటుంది, అలా తీస్తే బాగుంటుంది అని చర్చించేవారు. అలా తనపై తన తండ్రి ప్రభావం పడింది, సినిమా రంగం వైపు ఆసక్తి కలిగింది. పైగా నాన్నకి ఇష్టమైన రంగంలో నేను అడుగు పెడితే తను సంతోషిస్తారు అని అనిపించింది జెన్నిఫర్ కి. తల్లేమో లెక్చరర్, తనకి సినిమాలంటే ఇష్టం ఉండదు, అస్సలు ప్రోత్సహించేవారు కాదట. జెన్నిఫర్ డిగ్రీలో ఉన్నప్పుడు తండ్రి గుండెపోటుతో చనిపోయారు. ఆ తర్వాత అమ్మ మీద కుటుంబ భారం పడింది. తను ఉద్యోగం చేస్తూనే జెన్నిఫర్ ని చదివించింది. డిగ్రీ అయ్యాక సహాయ దర్శకురాలని కావాలనుకున్నారు, తల్లి ఒప్పుకోలేదు. దర్శకుడు కృష్ణవంశీ గారిని కలిసింది. ఆయన, నీకు నేను అవకాశం ఇస్తా కానీ ఇప్పుడు కాదు, నీకింకా అనుభవం, వయసు ఉండాలి అన్నారట. నిరాశ పడింది కానీ మనసుకు తీసుకోలేదు, చదువు మీద దృష్టి పెట్టింది. MBA చదువుకుంటూనే ఓ సంస్థలో చేరింది. ఉద్యోగం చేస్తూనే సూత్రధార్ అనే ఓ థియేటర్ ఆర్ట్స్ బృందంలోనూ చేరింది. ఆ సమయంలోనే షార్ట్ ఫిల్మ్ తీయాలనే ఆలోచన వచ్చింది, మళ్ళీ అమ్మ ఒప్పుకోలేదు. దాంతో జీతం డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టింది. కొందరు స్నేహితులు తన తాపత్రయాన్ని అర్థం చేసుకుని సాయం చేయడానికి ముందుకొచ్చారు. అలా షార్ట్ ఫిల్మ్ తీయడానికి శ్రీకారం చుట్టింది జెనిఫర్. తనకి చిన్నతనం నుంచి సామాజిక స్పృహ ఎక్కువ, అందుకే బాలకార్మిక వ్యవస్థ మీద ఒక స్క్రిప్ట్ రాసుకుంది. వారి బంధువుల అబ్బాయితో కచ్చరా పేరుతో చిత్రం తీసింది. ఏ పరిస్థితుల్లో బాలకార్మికులు అవుతున్నారు, వాళ్ళు ఎదుర్కొనే సమస్యల్ని తెలియజేసింది. తన ఆలోచన తెలిసి చాలా మంది నువ్వు షార్ట్ ఫిల్మ్ తీయడం ఏంటి అంటూ నవ్వారట. దానికి జెనిఫర్ బాధపడలేదు, తీయడం మీదే దృష్టి పెట్టింది. అయితే 2010లో ఆ చిత్రానికి 3 నందులు రావడం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేని ఓ జ్ఞాపకం అంటుంది జెనిఫర్. అప్పుడు తన తల్లి ఆనందంతో ఏడ్చేసిందిట, ఇక మీదట నువ్వు శిక్షణ తీసుకో అని ఓ దరఖాస్తు చేతిలో పెట్టి పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి పంపింది. ఆ శిక్షణ తర్వాత దర్శకత్వం మీద దృష్టి పెడుతూనే లఘు చిత్రాలు తీయడం మొదలుపెట్టింది. మెహర్ రమేష్ దగ్గర సహాయ దర్శకురాలుగా చేరి శక్తి షాడో చిత్రాలకు పరిచేసింది. అలానే సొంతంగా 2014లో స్ట్రేంజర్స్ అనే లఘు చిత్రం తీసింది. అది కేన్స్ చలన చిత్రోత్సవానికి ఎంపికైంది. రకరకాల ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పలు విభాగాల్లో 17 అవార్డ్స్ వచ్చాయి. అలాగే 2016లో అతిథి దేవోభవ పేరుతో ఓ డాక్యుమెంటరీ తీసింది జెనిఫర్. సినిమా తీసే క్రమంలో డిజిటల్ మీడియా చూపించే ప్రభావం, సాంకేతికంగా వచ్చిన మార్పులే దాని సారాంశం. అందులో మణిరత్నం, సంతోష్ శివన్ వంటి ప్రముఖులందరితోనూ మాట్లాడించింది. దీనికి పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో 13 పురస్కారాలు వచ్చాయి. జెనిఫర్ గురించి తెలిసిన షీ టీమ్స్ బృందం యువతకు సందేశం ఇస్తూ ఓ లఘు చిత్రం తీసి పెట్టమన్నారు. దానికి జయసుధతో మగపిల్లాడు తప్పు చేస్తే తల్లి కూడా క్షమించదు అనే కోణంలో రూపొందించింది. మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగంతోనూ పనిచేసే అవకాశం వచ్చింది. అలానే యువత కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ పీర్ ప్రెషర్, ఒకరి ప్రభావం ఇంకొకరి మీద పడటం మీద యువతకు సందేశం ఇవ్వమని అడిగింది. అంటే యువత డ్రగ్స్, ధూమపానం, మద్యపానం ఇలా పలు వ్యసనాలను ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తున్నారు. ఈ కోణంలో సందేశాన్ని నటుడు వెంకటేష్ తో ఇప్పించింది. ట్రాఫిక్ కి సంబంధించి పలు వీడియోస్ చేసింది. దానిలో భాగంగానే లావణ్య త్రిపాఠి, ఆకాష్ పూరితో రూపొందించినవి తాజాగా విడుదలయ్యాయి. ఈ తరం యువతకు హితబోధ చేస్తే వినే తీరిక, ఆసక్తి ఉండదు. అందుకే తక్కువ నిడివితో సందేశాన్ని మాటలతో కాకుండా చేతలతో అందించేలా ఓ ప్రణాళిక ప్రకారం వీటిని రూపొందిస్తోంది. ఇలా ఉంటేనే యువతకు సందేశం పక్కాగా చేరుతుంది. కానీ ఇది జెనిఫర్ కి సవాలే. అలానే సినీ ప్రముఖుల్ని నటింపజేస్తే బాగా ఆదరిస్తారు కాబట్టి వాళ్ల సాయం తీసుకుంటుంది. జెనిఫర్ వీడియోలు చూసిన రాశి ఖన్నా మహిళా దినోత్సవానికి మహిళల గొప్పతనం వివరిస్తూ వారి దినచర్యను చూపించేలా ఓ షార్ట్ ఫిల్మ్ తీసి పెట్టమని అడిగింది. అలా తను పిలవడం జెనిఫర్ కి చాలా గర్వంగా అనిపించిందిట. అంతేకాదు సామాజిక స్పృహతో తీసే తన షార్ట్ ఫిల్మ్స్ లో సెలబ్రిటీలు పారితోషికం తీసుకోకుండా ఉచితంగా నటిస్తారు. నిజంగా వారు నటించడానికి ఒప్పుకోవడమే గొప్ప విషయం కదా. జెనిఫర్ ది హైదరాబాద్, తన పేరు చూసి చాలా మంది తను వేరే ప్రాంతం నుంచి వచ్చింది అనుకుంటూ ఉంటారట. కానీ వారిది అచ్చ తెలుగు కుటుంబం, మాతృభాషలో రాయగలదు, చదవగలదు. తను ఈ రంగంలోకి డబ్బులు సంపాదించాలని రాలేదు. నిజానికి ప్రస్తుతం తనకు వచ్చే ఆదాయం ఏమీ లేదు. వారి తల్లి తనని పోషిస్తుంది అంటుంది జెనిఫర్. జెనిఫర్ ఇలాంటి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా ఎన్నో తీయాలి అని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే మన ప్రియమైన మీతో కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. వెంటనే ఉండండి. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసే నేలపైన కథలే పనికేసి చిన్నారులైన మన కళలు, మన కథలు, మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం బాలగోకులం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అంబ నీలాంబర వీధి బాటలో కాకిలతార అంబర వీధి బాటలో
My media, the voice of India. My media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భార్గవితో. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను, అది ఎందులో కనిపెట్టాలి మీరు. ఎంత గాయమైన గాని నామేనికేమి కాదు, పువ్వు సోకి సోకు కందీనియే. అంతే, అంతకు మించి పాడను. మా చెప్పేద్దాం రెడీ అయిపోతున్నారు. విశేషం ఏమిటంటే, ఈ పాట పాడింది యాక్చువల్గా ఒక అమ్మాయి. ఆమెకి చాలా పెద్ద గాయం అయింది నిజంగానే, అది కూడా మెదడులో దేవుడు చేసిన గాయం అండి. అయినా కూడా స్వేచ్ఛగా పాటలు పాడుతోంది. పువ్వు సోకితేనే కందిపోయే చిన్నారుల కోసం గాయనిగా మారింది. ఒంట్లో నలతగా ఉన్నా పాడేస్తోంది, కళ్ళు బైర్లు కమ్ముతున్నా గొంతెత్తుతోంది, తల తిప్పేస్తోన్నా స్వరం తప్పనంటుంది. ఆ గాయని పేరు ప్రియా సుమేష్. ఎప్పుడు కన్ను మూస్తుందో తెలియని ఆమె బతికున్నంత కాలం మరెందరో చిన్నారులు క్షేమంగా ఉంటారు. ఆమె పాడుతున్నంత కాలం అనారోగ్యాన్ని జయించి మృత్యుంజయులవుతారు. తనకు మించిన ధర్మం వద్దంటారు పెద్దలు, కానీ ప్రియ మాత్రం తన ప్రాణాన్నే పణంగా పెట్టి ఇతరులను బతికిస్తుంది. తలలో 2 క్యాన్సర్ కణుతులు, శస్త్రచికిత్స చేస్తే ప్రాణాపాయం లేదా కోమాలోకి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు వైద్యులు. పైగా ఎంతో కాలం బతకదు అని తేల్చారు. అయినా చావు గురించి భయపడకుండా ఊపిరి ఆగేలోపు క్యాన్సర్ బారిన పడ్డ నిరుపేద చిన్నారుల్లో కొందరికైనా సాయం చేయడానికి రోడ్డు కూడళ్లలో పాటలు పాడి 2 ఏళ్లలో లక్షలాది రూపాయల విరాళాలు సేకరిస్తోంది. అలా క్యాన్సర్ రోగుల కుటుంబాల్లో చిరుదీపాలు వెలిగిస్తోంది. ఎన్నాళ్లున్నా సరే తన జీవిత క్యాలెండర్లో ప్రతిరోజు ఆ చిన్నారుల కోసమే అంటోంది. ప్రియది కేరళలోని ఎర్నాకుళం. అన్నయ్య అక్క తర్వాత ప్రియ పుట్టింది. తండ్రి పెయింటింగ్ పనులకు వెళ్లేవారు, తల్లి ఇంట్లోనే ఉండేది. ఉన్నంతలోనే సంతోషాలను వెతుక్కునే కుటుంబం. ప్రియా చిన్నతనంలో ఎవరైనా ఆకలితో ఇంటి ముందుకు వస్తే ఇంట్లో కాస్త బియ్యం ఉన్నా సరే ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసేదిట. ఇది తెలిసి తల్లి కోప్పడేది, ఒకసారి కొట్టేది కూడా. అయినా అలవాటు ఆమెతో పాటు పెరిగిందే తప్ప తగ్గలేదు. ప్రియ 10వ తరగతిలో ఉన్నప్పుడు అక్కకు క్యాన్సర్ వచ్చి చికిత్స అందించేలోపే చనిపోయింది. ఆ బాధ నుంచి కుటుంబం కోలుకుంటున్న సమయంలోనే ప్రియ అనారోగ్యం పాలింది. ఆమె ఇంటర్లో ఉన్నప్పుడు తరచూ తలనొప్పితో బాధపడేది. వైద్యులకు చూపిస్తే పరీక్షలు చేసి తల వెనుక వైపు 2 క్యాన్సర్ కణుతులు ఉన్నట్లు తేల్చారు. శస్త్రచికిత్స చేసినా ఎంతో కాలం బతకదని చెప్పేశారు. ఓసారి వైద్య పరీక్షల కోసం క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్ళింది ప్రియ. అప్పుడే ఓ సంఘటన ఆమెను కదిలించింది. ఓ 10 ఏళ్లలోపు అబ్బాయిని వాళ్ళమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకుని కనిపించింది. విషయం అడిగితే ఆ చిన్నారికి క్యాన్సర్ అని చెప్పింది ఆవిడ. అప్పటికే 8 సార్లు శస్త్రచికిత్స చేయించారట. మరో 3 ఆపరేషన్లు చేయిస్తే గాని ఆ అబ్బాయి బతకడని చెప్పింది. పేదవాళ్ళం, నా కొడుకుని ఎలా బతికించుకోవాలో తెలియడం లేదు అంటూ ఆమె కార్చిన కన్నీరు ప్రియను కదిలించాయి. నేనెంతకాలం బతుకుతానో తెలియదు, శస్త్రచికిత్స చేయించుకున్నా కూడా వైద్యులు చెప్పలేమన్నారు. అందుకే బతికున్నంత కాలం ఇలాంటి పేదల కన్నీళ్లు తుడవడానికి ఏదైనా చేయాలి అనిపించింది. అప్పటికే నాకు పెళ్ళయింది. నా అనారోగ్యం తెలిసి కూడా సుమేష్ నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. రోజు కూలి వుడ్ పాలిషింగ్ లో పనిచేస్తాడు. ఇంట్లో అత్తగారికి సుమేష్ కు నా కోరికను చెప్పాను. ఏం చేస్తావని అడిగారు. సంగీతం నేర్చుకోకపోయినా చిన్న వయసు నుంచి నాకు పాటలంటే ఇష్టం, కానీ పాటలు పాడటం వచ్చు. ఆ పాటలతోనే డబ్బు సంపాదించి పేద పిల్లల శస్త్రచికిత్సకు సాయం చేయాలనుకుంటున్నా అని చెప్తుంది ప్రియ. ఎర్నాకుళంలోని కాలూరు, కడవంద్ర, పాలరివాటం, హైకోర్టు జంక్షన్, త్రిపునిదుర వంటి ప్రాంతాలన్నీ నిత్యం రద్దీగా ఉంటాయి. అక్కడే పాటలు పాడాలని నిర్ణయించుకుంది. అలా 2 ఏళ్ల క్రితం జూలైలో తన సేవను ప్రారంభించింది. ఓ చిన్న వ్యాను, సంగీత వాద్యం, మైకు అద్దెకు తీసుకుని ఉదయాన్నే ఆ ప్రాంతాలకు వెళ్లి మలయాళం, తమిళం, హిందీ పాటలు పాడుతుంది. ఆ వ్యాన్ కు చికిత్స అవసరమయ్యే చిన్నారి ఫోటో, బ్యాంకు వివరాలతో బ్యానర్ కట్టిస్తుంది. అలా రోజుకి 3 లేదా 4 ప్రాంతాల్లో పాటలు పాడుతుంది. దాని నుంచి వచ్చిన డబ్బును ఆ చిన్నారికి అందజేస్తుంది. అయితే పాటలు పాడుతుంటే మధ్య మధ్య తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంది ప్రియ. అప్పుడు మాత్రలు వేసుకుంటుంది. నొప్పి మరీ ఎక్కువగా ఉంటే ఇంజెక్షన్ చేయించుకుంటుంది. అందుకే మధ్య మధ్యలో విరామం తీసుకుంటుంది. మొదట్లో 1 పైసా కూడా వచ్చేది కాదు, పెట్రోల్ కూడా డబ్బులు ఉండేవి కావు. రోడ్డు మీద పాటలు పాడుతుంటే కొందరు నన్ను వింతగా చూసుకుంటూ వెళ్లేవారు. అయినా నేను పాడటం మాత్రం మానేదాన్ని కాదు. క్రమంగా ఒక్కొక్కరు డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. మొదట్లో 500 రూపాయలు కూడా వచ్చేవి కావు, కానీ క్రమేపీ రోజుకి 3 నుంచి 4 వేల రూపాయల వరకు వస్తున్నాయి. వీటన్నింటినీ క్యాన్సర్ బాధిత చిన్నారుల చికిత్సకు ఇచ్చేస్తా. అది కూడా వారి బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్లేలా చూస్తా. ఇలా పాటలు పాడే మొట్టమొదట నేను చేసిన చిన్నారి ప్రార్థనకు 3 లక్షల రూపాయలు అందించగలిగాను. నేను పాటలు పాడిన వీడియోస్ కి ఫేస్బుక్ లో ఉంచుతాను, వాటిని వాట్సాప్ లో కూడా తెలిసిన వారికి పంపిస్తున్నాను. అలా మరికొన్ని విరాళాలు వస్తున్నాయి. వీలైనంత మంది చిన్నారులకు సాయం చేయాలి అనేదే నా తాపత్రయం. కేవలం క్యాన్సర్ ఒక్కటే కాదు, హృద్రోగం, కాలేయం, మూత్రాశయ సమస్యలున్న చిన్నారులకు సాయం చేయాలి అని వారి తల్లిదండ్రులు కూడా నా వద్దకు వస్తారు. ఎవరైనా నన్ను సాయం అడిగితే ముందు వాళ్ళ వివరాలు తెలుసుకుంటా, వాళ్ళ ఇంటికి ఆసుపత్రికి వెళ్తా, ఆ తర్వాతే సాయం చేస్తా అని అంటుంది ప్రియ. ప్రియ దాదాపు 2 ఏళ్లుగా పాడుతూనే ఉంది. అలాగే వాటిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు మొత్తంగా దాదాపు 70 లక్షల రూపాయలకు పైగా విరాళాలు సేకరించి నిరుపేద చిన్నారులకు అందించింది. ఆమె లక్ష్యానికి ప్రముఖ గాయకులు జేయసుదాస్, మధుబాలకృష్ణన్, నటుడు మోహన్ లాల్ వంటి ప్రముఖులందరూ ప్రియతో కలిసి పాడారు. ఆమెకు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆమె సేవను గుర్తించిన మస్కట్ ప్రభుత్వం ప్రియను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించి విరాళాన్ని కూడా అందించింది. ఏ విరాళం వచ్చినా అది చిన్నారులకే అంటుందామె. తాను బతికినంత కాలం ఈ సేవనే చేస్తాను అంటుంది ప్రియ. ప్రియమైన మిత్రులు, తీసుకుందాం మరొక చిన్న విరామం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యాములు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నా తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో స్టేట్యూంటూ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం, భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అనందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
రావోయి చంద మామా, మా వింత గాథ వినుమా. రావోయి చంద మామా, మా వింత గాథ వినుమా. రావోయి చంద మామా, సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయి. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయి. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు ప్రియమైన మీతో మ్యాజీ భార్గవితో. మొక్కై వంగనిది మానై వంగునా అని పెద్దల మాట. చిన్నతనంలో ఏ ఫంక్షన్ జరిగినా పేదలకు బట్టలు దానం చేయడం, స్కూల్లో నేర్చుకున్న వ్యక్తిత్వ వికాసం, నీతి కథలే ఆమెను పరిపూర్ణ మనిషిగా తీర్చిదిద్దాయి, సామాజిక స్పృహను రేకెత్తించాయి. సంపాదనలో కొంత సమాజ సేవకు కేటాయించాలనే ఆలోచనను కలిగించాయి. మనం చేసే పనుల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అనే తపనే ఆమెను అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయం వైపు అడుగులు వేయించింది. కరుణ ఐ బ్యాంక్ స్థాపనకు దారితీసింది. ఆ బ్యాంక్ ఇప్పుడు బ్లైండ్ ఫ్రీ ఇండియా సాధించాలి అని అనుకుంటుంది. ఈ నిర్ణయంతో తన వల్ల ఒక వ్యక్తికి చూపు వచ్చినప్పుడు ఆ కళ్ళల్లో కనిపించే ఆనందం కోట్లు సంపాదించినా దొరకదని, ఈ జీవితానికి ఇది చాలు అనని అంటోంది కరుణశ్రీ. తన ఊరు విజయవాడ, చదివింది బీకాం. వృత్తిపరంగా బ్యూటీ థెరపిస్ట్ గా, ఫ్యాషన్ డిజైనర్ గా జీవితాన్ని ప్రారంభించారు ఈవిడ. మొదటి నుంచి రొటీన్ లైఫ్ కి భిన్నంగా ఉండాలనే తత్వం ఈమెది. అందుకే సంపాదనలో కొంత సమాజ సేవకు కేటాయించాలనే సంకల్పం మనసులో నాటుకుంది. ఒకప్పుడు విజయవాడ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బాలకోటేశ్వరరావు ప్రతి బుధవారం మెడికల్ క్యాంపులు నిర్వహించేవారు. దానిలో ఈమె కూడా పాల్గొనేవారు. కరుణశ్రీ తోడికోడలు అప్పటికే లయన్స్ క్లబ్ సభ్యురాలు కావడంతో ఈమెలో సామాజిక స్పృహను గుర్తించి అందులో మెంబర్గా చేర్చారు. ఈ సేవా దృక్పథమే ఈమెను 2010 లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ గా నిలబెట్టింది. అక్కడితోనే ఆగిపోలేదు ఆమె ప్రయాణం. ఏడాది పొడవునా నిర్విరామ కార్యక్రమాలు చేస్తానని అప్పటి లయన్స్ క్లబ్ గవర్నర్ సుధాకర్ రెడ్డికి మాటిచ్చారు. దానికి బదులుగా ఆయన ముందుగా 100 రోజులు టార్గెట్ పెట్టుకోమనడంతో ఆ విధంగానే ఆ కార్యక్రమాలను ఎంతో పట్టుదలగా పూర్తి చేశారు. 100 రోజుల్లో మొత్తం 696 సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 120 మెడికల్ క్యాంపులు, ప్లాస్టిక్ అవేర్నెస్ పై 75 కార్యక్రమాలు, వాటికి సంబంధించి 2 లక్షల కరపత్రాలతో ప్రజలకు చేరువయ్యారు. మొట్టమొదటగా ఆంధ్ర హాస్పిటల్ డాక్టర్ రవీంద్ర వారి సమీప బంధువు చనిపోయినప్పుడు లయన్స్ క్లబ్ కి కార్నియా దానం చేస్తానని ముందుకొచ్చారు. ఈ సంఘటనే లయన్స్ క్లబ్ లో కార్నియా సేకరణకు అంకురార్పణ. అప్పటి వరకు సామాజిక కార్యక్రమాల్లో కరుణశ్రీ చురుకుదనం, ధైర్య సాహసాలు, 2011 ఈమెను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కార్నియా కలెక్షన్ చైర్మన్ గా నిలబెట్టాయి. కానీ అప్పటికి కార్నియా దానంపై ప్రజల్లో అవగాహన చాలా తక్కువ. ప్రతి 4000 మందిలో ఒక్కరికి మాత్రమే దీని గురించి అంతో ఇంతో తెలుసు. ప్రతి సంవత్సరం ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు 15 రోజుల పాటు నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు జరుగుతాయి. దీన్ని ఒక సాధనంగా మలుచుకున్నారు కరుణశ్రీ. అందులో భాగంగానే ప్రజల్లో అవగాహన కోసం రకరకాల స్లోగన్లు, బ్యానర్లు, కరపత్రాలని ఆధారం చేసుకుని జిల్లాలో అన్ని క్లబ్స్ ని కలుపుకుంటూ 15 రోజుల్లో 100 ర్యాలీలు చేశారు ఇవిడ. గతేడాది మహిళా దినోత్సవానికి కైండ్ విత్ బ్లైండ్ వాక్ కార్యక్రమంలో భాగంగా చూపున్న వారిని కళ్ళ గంతలు కట్టుకుని అంధులతో కలిసి నడిపించారు. కొన్ని నిమిషాలు కళ్ళకు గంతలు కట్టినందుకే నడవడం కష్టం అనిపిస్తే జీవితం అంతా కళ్ళు లేకుండా వారు ఎలా జీవిస్తున్నారో అనే ఆలోచన కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంతో సమాజానికి సందేశం ఇవ్వడమే కాదు, కరుణశ్రీ ఆసియా సాధనలో మరింత కృషి చేయాలి అనే పట్టుదల పెరిగింది. వరల్డ్ సైట్ డే అయిన అక్టోబర్ 12 2017 కరుణ ఐ బ్యాంక్ స్థాపించడంతో తాను చేరుకోబోయే లక్ష్య శిఖరంలో తొలిమెట్టుకు చేరానంటూ ఆమె వివరించారు. కార్నియా సేకరించడం అంత తేలికైన విషయం కాదు. అందరికీ దీని గురించి అవగాహన ఉండదు. కొన్ని సంప్రదాయాలు, మతాచారాలు, కొందరిలో నాటుకుపోయిన మూఢనమ్మకాలు సామాజిక దృష్టికోణాన్ని అణచివేస్తాయి. వాటన్నింటినీ ఈమె ఎప్పుడూ లక్ష్య పెట్టలేదు. చనిపోయిన వారిని వెతుక్కుంటూ వెళ్తారు, యాక్సిడెంట్లలో, చుట్టుపక్కల ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో, మిత్రుల ద్వారా సమాచారాన్ని తెలుసుకుని క్షణాల్లో అక్కడికి చేరుకుంటారు. వాళ్ళకి ఎలాగో నచ్చ చెప్పి మొత్తానికి కార్నియా సేకరిస్తారు. కార్నియా సేకరించిన మనిషి దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత కర్మకాండల కార్యక్రమానికి కరుణశ్రీ బృందాన్ని పిలుస్తారు. వీరంతా అక్కడ కార్నియా సేకరణ గురించి అవగాహన సదస్సు నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భాల్లో అవగాహన సదస్సులు నిర్వహించవచ్చు అని సలహా ఇచ్చింది డాక్టర్ కోలా విజయశేఖర్. ఒకసారి లయన్స్ క్లబ్ వారు ఈమెకు 200 కార్నియాలు సేకరించాలనే టార్గెట్ ఇచ్చారు. దీన్ని పూర్తి చేసే క్రమంలో హైదరాబాద్ నుంచి మృతదేహం విజయవాడ రావడానికి జాప్యం అవుతుందని, మార్గ మధ్యలోనే కార్నియా సేకరణని పూర్తి చేశారు. ఈమెలోని కార్యదీక్షకు, పట్టుదలకు ఇదొక నిదర్శనం. లక్ష్య సాధనలో శ్మశానానికి వెళ్లడానికి ఈమె వెనుకాడలేదు, ఈ మాత్రం భయపడలేదు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఉన్నవారు ఏదైనా సాధించగలరు అనేది కరుణశ్రీ ప్రగాఢ విశ్వాసం. ఆ విశ్వాసమే భారతదేశాన్ని బ్లైండ్ ఫ్రీ ఇండియాగా చూడాలనే బీజాన్ని ఆమెలో నాటింది. అందులో భాగంగానే ఇప్పటికీ ఆమె 1734 కార్నియాలు సేకరించేలా చేసింది. ఈమె చేసిన సామాజిక కార్యక్రమాలకు గుర్తింపుగా అనేక ప్రాంతీయ, జాతీయ అవార్డులు అందుకున్నారు. 2017 మహిళా దినోత్సవం రోజు ఏకంగా 8 అవార్డులు అందుకోవడం తనకు ఎంతో సంతోషం కలిగించింది అంటారు కర్ణశ్రీ. ప్రపంచం అభివృద్ధి పథంలో ముందుకు సాగిపోతున్నా మహిళను మనిషిగా గుర్తించడం లేదు. ఇంటి పని, వంట పని తప్ప స్త్రీని మరెందుకు పనికిరాని వస్తువుగా చూసే ధోరణి మారాలి. ఆమె ఆలోచనలను గౌరవించాలి. అప్పుడే మహిళలు బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టి మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఈ విషయంలో నా జీవిత భాగస్వామి డిఎన్ఎస్వి రమణ గుప్తా సహకారం లేనిదే బహుశా నా ఆశయం అంతగా వేళ్లూరుకునేది కాదేమో అంటారు కరుణశ్రీ. భారతదేశాన్ని బ్లైండ్ ఫ్రీ ఇండియాగా చూడాలనే ఆశయం కోసం ఎంత శ్రమనైనా భరిస్తాను అనే ఆమె మాటలు ఎందరికో స్ఫూర్తిదాయకం. ఆలోచనలు అందరిలోనూ ఉంటాయి, కానీ అమలు జరపడమే కష్టం. సామాజిక సేవలో స్వచ్ఛందంగా పాల్గొనే వారికి ఒక జీవితం ఉంటుంది. కుటుంబ బాధ్యతలు అనేకం ఉంటాయి. వాటిని అధిగమించుకుంటూ సమాజానికి తనవంతుగా ఏదో ఒకటి చేయాలి అనే తపనే వారిని ఆ దిశగా అడుగులు వేస్తుంది. నలుగురి చిరునవ్వుల్లో ఆనందాన్ని వెతుక్కుంటుంది. ఆ ఆనందాన్ని ఒడిసి పట్టుకున్న వారే మనుషులవుతారు, మరో నలుగురికి మార్గదర్శకులవుతారు. ప్రేమైన మీతోలో తీసుకుందాం మరొక చిన్న విరామం. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మన మైండ్ మీడియా శ్రోతలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు
గోపీనాథ్.
నమస్కారం, నేను మీ సాయి శివాని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. మీరు వింటున్నారు రీమన్ మీతో, మీ ఆంజీ భారతవితో. 2 పిల్లాన్ని పుట్టింట్లో వదిలేసి సరదాలన్నీ మానేసి దాదాపు 6 పుస్తకాలేతర ప్రపంచంగా మార్చుకుంది. ఆ త్యాగం, కష్టం ఆమెకు అసాధారణ గుర్తింపుని తెచ్చిపెట్టాయి. తాజాగా వచ్చిన సివిల్స్ ఫలితాల్లో మహిళా అభ్యర్థుల్లో మొదటి ర్యాంకు, దేశం మొత్తం మీద 2 ర్యాంకు ఆమె సొంతమైంది. ఆమె హర్యానాకు చెందిన అను కుమారి. తన గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే కనుక, అను కుమారి తండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో హెచ్ఆర్ మేనేజర్ గా పనిచేసేవారట. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. వారు 4, అక్క అను కుమారి, ఇద్దరు తమ్ముళ్ళు. వారిది సాదాసీదా కుటుంబమే అయినా తండ్రికి మొదటి నుంచి అను పెద్ద చదువులు చదవాలి అని ఉండేది. తండ్రి అందించిన ప్రోత్సాహంతోనే అలా ఢిల్లీ హిందూ కళాశాలలో ఫిజిక్స్ లో డిగ్రీ పూర్తి చేసి ఆ తర్వాత ఐఎంటి నాగ్పూర్ లో MBA చదివింది. మహిళలకు తన వంతుగా ఏదైనా చేయాలి అని చిన్నప్పటి నుంచి అనుకునేది అను. సివిల్స్ ఆలోచన ముందు నుంచి ఉన్నా కూడా తన చదువు పూర్తయ్యే సమయానికి తండ్రి రిటైర్డ్ కావడంతో వాళ్ళకి సహాయంగా ఉండేందుకు ఉద్యోగంలో చేరింది. 2 ఏళ్ళు పనిచేసింది. ఆ తర్వాత వరుణ్ దహియాతో పెళ్ళైంది. వారి అత్తగారిది సోనిపట్ అనే చిన్న ఊరు. ఆ తర్వాత కూడా తను ఉద్యోగం చేసిన సివిల్స్ రాయాలన్న లక్ష్యంతో మానేసింది. అయితే దానికోసం చాలా సవాళ్ళనే ఎదుర్కొంది అనుకోండి. వారుండే చోట దినపత్రిక రాదు. బాబు బియాన్ దహియా పుట్టాడు. కానీ మనసులో ఏదో వెలితిగా ఉండేది. చదువుకోవాలి అనిపించింది, ముఖ్యంగా సివిల్స్ రాయాలి అనిపించింది. అదే విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్తే ప్రోత్సహించారు. అప్పుడు బాబుకి 2 ఏళ్ళు. ఆ తన తల్లి చూసుకుంటాను అని చెప్పడంతో బాబుని పుట్టింట్లోనే వదిలేసింది. అయితే అంత చిన్న పిల్లాన్ని వదిలేసి ఎలా ఉండాలో తెలియలేదు. అప్పుడు తన తల్లి అనుకున్న లక్ష్యాన్ని అనుకి తన ఉన్న లక్ష్యాన్ని సాధించాలి అంటే కొన్నింటిని తాత్కాలికంగా త్యాగం చేయాల్సిందే అని చెప్పారట. అలా వాడిని తన తల్లి దగ్గర వదిలేసింది. కొన్ని రోజులు మనసంతా వాడిపోయినా ఉన్న బాధ అనిపించిన చదువుకోవడం మొదలుపెట్టింది. 6 నెలలకోసారి పిల్లాన్ని చూడలేకపోయేదాన్ని. కారణం ఊరు దూరం కావడమే. నేను వెళ్ళి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది, ఆ సమయంలో చదువుకోవచ్చు కదా అనుకునేది అను. అందుకే అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడేది. ప్రిలిమ్స్ రాశాక ఒకసారి, మెయిన్స్ పూర్తి చేశాక మరోసారి వెళ్ళి చూసింది. 7 ఏళ్ళది వాడి పుట్టినరోజు కూడా వెళ్ళలేకపోయింది. అన్ని తన తల్లే చూసుకుంది. చెప్పాలంటే 2 ఏళ్ళు వాడికి అమ్మగా మారిపోయింది. అలా మొదటిసారి 2016 సివిల్స్ రాసింది అను. అయితే 1 మార్కులో పోయింది. చాలా బాధ అనిపించింది. ఎక్కడ పొరపాటు చేశానో తెలుసుకుంది. ఆ పొరపాట్లను దిద్దుకుంది. మొదటిసారి 3 నెలల కన్నా ఎక్కువ చదవలేదు. అందుకే ఆ తర్వాత రోజులో 12 గంటల పాటు చదవడం మొదలుపెట్టింది. అప్పుడప్పుడు వివేకానందుడి పుస్తకాలు ఎక్కువగా చదివేది. చదువు మధ్యలో అవే అనుకి ఆట విడుపు. తనకి వారి ఊర్లో కనీసం న్యూస్ పేపర్ సౌకర్యం కూడా లేదు. కానీ తను రాసే పరీక్షకు లోక పరిజ్ఞానం ఎక్కువ కావాలి. శిక్షణా తరగతులకు కూడా వెళ్ళలేదు. అందుకే తనే స్వయంగా ఏం చదవాలో తెలుసుకుంది. అవసరమైన వాటిని ఇంటర్నెట్ ద్వారా నేర్చుకునేది. అలాగే ఇంట్లో తన భర్త అత్తగారు చాలా ప్రోత్సహించారు. 2వసారి మాత్రం మనసులో చదువు తప్ప మరే లక్ష్యం పెట్టుకోలేదు. మొదటిసారి రాస్తున్నట్లుగానే భావించింది. ఈసారి తనపై తనకు నమ్మకం కలిగింది. ఫలితాలు వచ్చాక చాలా సంతోషం అనిపించింది. పాస్ అవడమే కాదు, మహిళల్లో మొదటి ర్యాంకు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా 2వ ర్యాంకు రావడం చాలా ఆనందం కలిగించింది. ఇది సాధించడానికి తను పడిన కష్టంలో తన తల్లి, తన భర్త, వాళ్ళ అబ్బాయి, ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ఎక్కువ అంటుంది అను. నేను మహిళనే కాబట్టి ప్రస్తుతం సమాజంలో సాటి వారిపై జరుగుతున్న అమానుషమైన సంఘటనలకు ఏదైనా పరిష్కారం ఆలోచించే ప్రయత్నం చేస్తా. మహిళా సాధికారితపై దృష్టి పెట్టాలి అనుకుంటున్నా. జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అనే ఆశయం ఉండగానే కాదు, అందుకు తగినట్లుగా ప్రణాళిక వేసుకుని కష్టపడితేనే విజయం సాధించడం సులువు. ఒకసారి ఓడిపోయినా వదిలేయకూడదు. పొరపాట్లు దిద్దుకుని ఆత్మవిశ్వాసంతో మళ్లీ మళ్లీ ప్రయత్నించాలి. మహిళలందరూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు అని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత పెరిగిందనుకుంటున్నాను అంటుంది అను కుమారి. అండ్ అను కుమారికి శుభాకాంక్షలు తెలియజేద్దాము. తను అనుకున్న లక్ష్యం చేరుకుని అనుకున్నది సాధించాలి అని కూడా కోరుకుందాం. అండ్ ఇవాళ ప్రియమణి మీతో కార్యక్రమానికి సైన్ ఆఫ్ చేస్తూ సెలవు తీసుకుందాం. మీ ఆర్జే భారతి వివిధలో ఉండండి. మై మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే భార్గవి గారి ప్రియమైన మీతో కార్యక్రమం. మే 3, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.